మాస్టర్ గారికి నమస్కరించుకుంటూ, మాస్టర్ గురుదేవులు, పరమ పూజ గురుదేవులు పండిత శ్రీరామశరణ ఆచార్య గారి జీవితంలో ఆయన కోరిక ఏంటంటే, విజ్ఞానం మీద ఆధారపడిన ఆధ్యాత్మికత అనేది విజ్ఞాన సమ్మతంగా ఎలా ఉండాలని ప్రజెంట్ చేయటం అనేది ఆయన యొక్క ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. దాన్ని క్యారీ అవుట్ చేయడానికి మాస్టర్ బాధ్యత వహించారు. దానిలో భాగంగానే ద సోల్ అండ్ ఇట్స్ మెకానిజం అని చెప్పి బెయిలీ ఇచ్చిన దాని నుంచి మాస్టర్ అనుభవంలోవి, మాస్టర్ ఎన్నో ఏళ్ల తన స్వాధ్యాయంలోంచి మనకి అందించిన ఒక అద్భుతమైన వరం, ద సోల్ అండ్ ఇట్స్ మెకానిజం, జీవాత్మ దాని పరికరాలు. ఇంతకీ ఇది తెలిస్తేనే, అంటే జీవాత్మ దాని పరికరాలు అనే ఈ గ్రంథంలో ఉన్న విషయాలు మనకు అవగతమైతేనే, ఆ విషయాలు మనకు అనుభవంలోకి వస్తేనే, అవి మనం తెలుసుకుంటేనే, అవి మనం తెలుసుకుని ఆచరిస్తేనే చేతనత్వ విజ్ఞానం అర్థమవుతుంది. తేజ కాస్మిక్ ఫైర్ గురించి అడుగుతుంది. తేజ చెప్పినది ఏంటంటే, నేను కాస్మిక్ ఫైర్ డీల్ చేసేదంతా కూడా ఎక్స్పాన్షన్ ఆఫ్ కాన్షియస్నెస్. మనం ఇసోట్రిక్ ఎస్ట్రాలజీలో ఏం నేర్చుకున్నాం, కాన్షియస్నెస్ గురించి తెలుసుకున్నాం. వాట్ ఈజ్ కాన్షియస్నెస్? శక్తి పదార్థం మీద పనిచేసినప్పుడు ఆ రెండిటి ఇంటరాక్షన్ వల్ల వచ్చే థర్డ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది కాన్షియస్నెస్. కాబట్టి శక్తిలో మార్పు ఉండదు. సపోజ్ శక్తిలో మార్పు తీసుకొచ్చాం, పదార్థం అలాగే ఉంది, అప్పుడు ఆ చేతనత్వం ఒకలా ఉంటుంది. శక్తిలో మార్పు లేకుండా పదార్థంలో మార్పు తీసుకొచ్చాం, అప్పుడు ఆ చేతనత్వం ఒకలా ఉంటుంది. కాబట్టి చేతనత్వం మారుతూ ఉంటుంది. దేనివల్ల మారుతుందంటే, ఐదర్ బై ఎ చేంజ్ ఇన్ ద మ్యాటర్ ఆర్ ఎ చేంజ్ ఇన్ ద ఎనర్జీ. ఎనర్జీని యూజ్ చేసేటప్పుడు ఆ ఎనర్జీ ఆ పదార్థం మీద ఏ రకమైన ప్రభావాన్ని చూపిస్తున్నది అనే దాన్ని బట్టి చేతనత్వం మారుతుంది. చేతనత్వం మనం ఎలాంటి చేతనత్వం కావాలంటే అప్పుడు ఫస్ట్ నిర్ణయించుకోవాల్సింది ఏంటంటే ఎలాంటి చేతనత్వము కావాలి. ఎలాంటి చేతనత్వం కావాలంటే మాస్టారు ఒక్కటే లక్ష్యం చెప్పారు. ఆయన చెప్పింది సర్వసమర్థత్వము, సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వం. సర్వవ్యాపకత్వము అంటే అంతటా వ్యాపించి ఉండాలి. అంతటా అంటే ఈ ఆకాశం ఎక్కడెక్కడ ఉందో అక్కడల్లా నేనున్నాను అనే జ్ఞానం మనకు ఉండాలి, ఊరికి నోటితో చెప్పడం కాదు. రెండోది సర్వజ్ఞత్వం, ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అంతా తెలుస్తూ ఉంటుంది. అంటే ఆ క్షణంలో అనుకుంటే తెలుస్తుంది, అలా ఊరికే బుర్రలాగా వచ్చి పడిపోతూ ఉండవు, అప్పుడు పిచ్చెక్కిపోతుంది, అలా ఉండరు. ఆ క్షణంలో మనకేం కావాలి వెంటనే మనం తెలుసుకునే విధానం ఉంటుంది. ఆ పద్ధతి ద్వారా మనం తెలుసుకోగలం, అది సర్వజ్ఞత్వం. తర్వాత సర్వసమర్థత్వం, వీడు ఈ పని చేయగలడు ఈ పని చేయలేడు అని ఉండదు. మంచి పద్యాలు రాయగలరు, మంచి చక్కగా బొమ్మలు వేయగలరు, ఎప్పుడు తెలియని భాషను గబగబ మళ్ళీ చెప్పగలరు. ఆ భాష నేర్చేసుకుని వెంటనే వాళ్ళు ఆ భాషలోనే గురువు గారు లెక్చర్ ఇచ్చారు. నెల రోజుల్లోగా ఓడలో వెళ్తూ దక్షిణాఫ్రికా ఆ దేశం వెళ్లే లోపల ఓడలో వాళ్ళ దగ్గర ఆ భాష నేర్చుకుని అక్కడ ఆ భాషలోనే వాళ్ళకి ఉపన్యాసం ఇచ్చొచ్చారు. అది సర్వ సమర్థత్వంలో ఒక భాగం. అంత పెద్ద విశాలమైన గాయత్రి పరివారం స్థాపించారు. అలాగే మాస్టారు అనేక ఆశ్రమాలు స్థాపించారు. ముఖ్యమైనది శంబళ పెట్టారు, ఎంతో మందిని ట్రైన్ చేశారు మాస్టర్. ఇవన్నీ వాళ్ళ సమర్థతకి ఊరికి జస్ట్ ఉదాహరణలు తప్ప అది ఫైనల్ కాదు. అంటే మనం ఏ చేతనత్వాన్ని మనము అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మాస్టర్ పరిధిలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా డాక్టర్ మారెళ్ళ శ్రీరామకృష్ణ అనే పేరు కల ఒక మహాత్ముడు, ఒక పరమ గురువు ఎవరైతే ఉన్నారో ఆయన కోరిక ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు సర్వజ్ఞత్వము, సర్వసమర్థత్వము, సర్వవ్యాపకత్వం అనే గురుచేతనత్వాన్ని అందుకోవాలి. కాబట్టి గురుచేతనత్వం ఎక్కడ వికసిస్తుంది, మనం ఈ చేతనత్వం గురించి ఇంకా సులభంగా అర్థం చేసుకోవాలంటే మనకు రకరకాల పూలు ఉన్నాయి. మల్లెపూలు ఉన్నాయి, గులాబీలు ఉన్నాయి, సన్నజాజులు ఉన్నాయి, సంపెంగలు ఉన్నాయి, తర్వాత కనకాంబరాలు ఉన్నాయి, మందారాలు ఉన్నాయి, తర్వాత గన్నేరు పూలు ఉన్నాయి, ఇంకా పారిజాతాలు ఉన్నాయి. దేని వాసన దాన్ని, దేని అందం దాన్ని, దేని అమరిక దానిది, ఆ రేకుల అమరిక ఉంటుంది చూసారా, అలాగే పద్మం ఉంది దాని అందం దాన్ని, దాని అమరిక దాన్ని, ఇలాగా ఆ అమరికలో ఆ రేకుల నెంబర్ ఉంటుంది. ఒక్కొక్క పుష్పంలో ఇన్ని రేకులే ఉంటాయి, కొన్ని పుష్పాలకి 5 రేకులే ఉంటాయి, కొన్నిటికి 4 ఉంటాయి, కొన్నిటికి ఎక్కువ ఉంటాయి. అలాగే చామంతి ఉంటుంది, అలాగే బొగన్ మన ఏమంటారు కాగితం పూలు అంటాం బొగైన్ వల్ల, ఇలా రకరకాల వాటిల్లో అన్ని పూలే అయినా కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క చేతనత్వాన్ని కలిగి ఉంటుంది. అలాగే మనుషులు కూడా కమ్యూనిస్టులు చెప్పినట్టు మనుషులందరూ ఒకరే, కానీ ఒక్కొక్క చేతనత్వం కలిగి ఉంటారు వాళ్ళు. ఆ ఒక్కొక్క రకమైన చేతనత్వం ఎందుకు కలిగి ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆ ఒక్కొక్క రకమైన చేతనత్వం ఎందుకు కలిగి ఉంటారో మనుషులు అది చెప్తుంది జీవాత్మ దాని పరికరాలు. ఇప్పుడు గులాబీని అంటుకట్టి రేకులు ఊడిపోకుండా గట్టిగా ఉండేటట్టు, 2-3 రోజులు వాడిపోకుండా మంచి వాసన వచ్చేట్టు తయారు చేస్తున్నారు కదా. అలాగే మామిడి పండ్లు ఇదివరకు రకరకాలు ఉంటే వాటిని అంటుకట్టి కొత్త మామిడి పండు వచ్చేటి చేశారు. అలాగా ఆ అంటుకట్టడం అనేది చెట్లలో, అలాగే రకరకాల పద్ధతుల ద్వారా కొత్త కొత్త ఇంప్రూవ్డ్ లైఫ్ని భూమి మీద తీసుకురావడానికి సైంటిస్టులు ప్రయత్నం చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, పదార్థంలో మార్పు వస్తుంది. అలాగే పదార్థం అప్పుడు పదార్థం మీద శక్తి పనిచేస్తే అప్పుడు కొత్త చేతనత్వం వస్తుంది. కాబట్టి కొత్త చేతనత్వం రావాలంటే ఏం చేయాలి, పదార్థాన్ని కొత్తగా తయారు చేసుకోవాలి. ఈ సృష్టి మొత్తం ఉన్నదంతా ఒకటే శక్తి, దాంట్లో మార్పులేవు. ఆ శక్తి ఎన్నో రకాలుగా పనిచేస్తుంది, ఉదయిస్తున్న ఆ శక్తి ఏమిటి, దేవమాత, దేవతలందరికీ తల్లి అదితి. అదితి నుంచి వస్తారు కాబట్టి వాళ్ళు ఆదిత్యులు, వాళ్ళు సూర్యులు, 12 రకాల సూర్యులు ఉంటారు. ఒక్కొక్క నెలకి ఒక్కొక్క ఆయన పేరు, సూర్యుడు, మిత్రుడు, ఖగుడు, పూషుడు, గభస్థుడు, పూషుడు, పోష్ణ, ఇలాగా అక్కడ 12 రకాల పేర్లు ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం, ఉదయిస్తున్న సూర్యుడు, ఉదయించేటప్పుడు ఉన్న శక్తి ఏదైతే ఉందో, ఈ సృష్టి మొత్తం ఒకే శక్తి ఉంది, దాన్ని పరమాత్మ. ఇంతవరకు మనకు ఎవరికి కాంట్రవర్సీ లేదు, ఏమీ అబ్జెక్షన్ లేదు, అందరికీ తెలుసు ఆ మాట. ఎందుకంటే మనం ఎప్పటి నుంచో అది వింటున్నాం కాబట్టి, మాస్టర్ చెప్తే ఆ పరమాత్మే. కానీ ఆయన శక్తులు డైరెక్ట్గా కాకుండా ఇలా వ్యక్తం అవుతుంటాయి. సూర్యుడు ఉదయించేటప్పుడు దేవమాతగా, అస్తమించేటప్పుడు ఇంకొక తల్లిగా, దితి. దితి అంటే దైత్యుల తల్లి. దైత్యులు అంటే వెలుగుకి వ్యతిరేకం, అంటే చీకటికి సంబంధించి. చీకటిలోనే వాళ్ళు పనిచేస్తారు. చీకటిలో పనిచేసేవి ఏవేంటంటే పాములు, తేళ్లు, జరువులు, రకరకాల కొన్ని మృగాలు ఉంటాయి. అవి రాత్రిపూటే బయటకు వస్తాయి, గుట్ల గోగులు. వాటికి కూడా ఆ టైం ఎందుకు పెట్టారంటే ఆ టైంలో బాగా పనిచేస్తాయి. రాక్షసులు రాత్రిపూట బలం కలవారు. అంటే మనలో కూడా రాక్షస ప్రవృత్తి ఉంటే కనుక మనం రాత్రి అయ్యేసరికి మంచి బలంగా ఉంటాం, చాలా హుషారుగా ఉంటాం. అంత మాత్రాన వాళ్ళు రాక్షసులు అనుకోకండి. పగలపూట దేవతలు ఆదిత్యులు, సూర్యుడికి సంబంధించినది, రాత్రిపూట వీళ్ళకి సంబంధించింది. అలాగా గాయత్రి, సావిత్రి, సరస్వతి ఒకే శక్తికి పేరు. ఉదయిస్తున్నప్పుడు గాయత్రి, మధ్యాహ్నం సావిత్రి, అస్తమిస్తున్నప్పుడు సరస్వతి. ఇలాగా మనం ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటామంటే ఒక్కటే శక్తి ఉంది, ఆ శక్తి రకరకాల పనులు చేస్తుంది. ఆ శక్తి పదార్థం మీద పనిచేస్తున్నప్పుడు కొత్త చేతనత్వం ఏర్పడుతుంది. కాబట్టి ప్రస్తుతం ఉన్న మానవ జాతి ఏ స్థితిలో ఉంది, అసలు మానవుడికి ఈ చేతనత్వాన్ని ఏ పేరుతో పిలవచ్చు అంటే, ప్రస్తుతం ఉన్న మానవుడు, సాధారణ మానవుడు జంతు చేతనత్వంలో జీవిస్తున్నాడు. జంతువుకి మనిషికి తేడా లేదు అని మామూలు ఏమంటారు ఈ చరిత్రకారులు చెప్తారు. సోషల్ యానిమల్, మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్. అందుకని జంతువులకు ఏ లక్షణాలు ఉన్నాయో మనిషికి కూడా అవే లక్షణాలు ఉన్నాయి. మెజారిటీ ఆఫ్ ది హ్యూమానిటీ, అందరికీ కాదు మెజారిటీ, అలాంటి స్థితిలో ఉన్న ఈ మానవ జాతి పురోగమిస్తూ పరిణామక్రమంలో నెక్స్ట్ స్టేజ్కి ఏమెళ్తుందని చెప్పారంటే అరవిందులు, ఒక సూపర్ హ్యూమన్ డెవలప్ అవుతాడు, సూపర్ మ్యాన్ వస్తాడు. సూపర్ మ్యాన్ రావాలంటే ఏం చేయాలి, వాడి చేతనత్వం సూపర్ మ్యాన్ అన్నమాట. ఆ చేతనత్వంలో ఏదన్నా ఒక విషయం చూడంగానే అర్థమైపోతుంది, తప్పు జరగదు, ఎప్పుడు రైటే జరుగుతుంది, ఎప్పుడు ఆనందమే ఉంటుంది, ఎప్పుడు అసలు రోగమే ఉండదు, ఎప్పుడు అసలు ఇది అయిపోతుంది ఎలాగా అనే ప్రశ్నే రాదు. ఎందుకంటే అన్ని సమృద్ధిగా ఉంటాయి. ఎప్పుడు జ్ఞానం ఉంటుంది, ఇది నాకు రాదు అనేది ఎవరికి ఉండదు, అందరికీ జ్ఞానం ఉంటుంది. ఇది చదివితే మనకు ఎలా అనిపిస్తుంది అంటే, అయోధ్యలో ఉన్న పరిస్థితులు వర్ణిస్తారు. అక్కడ దొంగలు లేరట, అక్కడ ఆకలితో బాధపడేవాళ్ళు ఎవరు లేరట, అక్కడ అకాల మృత్యువుతో బాధపడేవాళ్ళు ఎవరు లేరట, అసలు రోగం అంటే ఏమిటో తెలియదు, ఇలాగా ఇళ్ళకి తాళాలు వేయటం తెలియదు, ఇలాగ రకరకాల పరిస్థితులు అన్నీ ఏవైతే వర్ణించారో అవన్నీ కూడా రాబోయే మానవుడు ఎలా ఉంటాడో అని చెప్పేదానికి పూర్తిగా దగ్గరగా ఉంటాయి. మరి అలాంటి స్థితి రావాలంటే ఎక్కడ రావాలి మార్పు? శక్తిలో మార్పు రాదు, ఇంకా చేతనత్వంలో మార్పు రావాలంటే పదార్థంలో మార్పు రావాలి. కాబట్టి ఇప్పుడున్న పదార్థం ఏంటి? ఈ ఆత్మకి తీసుకున్న పదార్థం, ఈ స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. దాంట్లో ముఖ్యంగా మనకు స్థూల శరీరమే కనిపిస్తుంది, మిగతా కనపడం. ఆ కనిపిస్తున్న స్థూల శరీరం దేనికి గుర్తు అంటే, ఈ శరీరానికి వెనకాల ఉంటుంది కళ్ళకు కనబడకుండా, ఈథరిక్ బాడీ అంటాం, లేకపోతే తెలుగులో ప్రాణమయ శరీరం అంటాం. ఆ ప్రాణమయ శరీరంలో మార్పులు వస్తే కనుక భౌతిక శరీరంలో మార్పులు వస్తాయి. ప్రాణమయ శరీరంలో ప్రాణం కంటిన్యూస్గా కనుక డౌన్ఫ్లో అవుతూ ఉందనుకోండి, కంటిన్యూస్గా రిసీవ్ చేసుకుంటుంటే ఎన్నేళ్ళైనా వాడు చిన్నపిల్లలాగా ఉంటాడు, ఎన్నేళ్ళైనా సరే వాళ్ళ వయసు పెరుగుతున్నట్టుగా కనిపించదు. 60 ఏళ్ళు వచ్చినా 40 ఏళ్ళ వాళ్ళగా, 30 ఏళ్ళ వాళ్ళగా ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అందరూ టీవీలో చూస్తుంటారు హేమమాలిని, ఎప్పుడో మా చిన్నప్పుడు ఆవిడ హీరోయిన్, ఇప్పటికీ అలాగే అన్నట్టుగా ఉంటుంది. అంటే స్పెషాలిటీ ఏమిటి, అవన్నీ మనం పక్కన పెడితే అలాగా ఒక యంగ్గా కనిపించడం అనేది ఏదైతే ఉందో అదంతా కూడా ప్రాణమయ కోశంలోకి ప్రాణ ప్రవాహం అడ్డు లేకుండా జరగటం అనేది ఉంటే కనుక. మరి ఇప్పుడు మాకు ఆల్రెడీ ఒక రకమైన ఏజ్ వచ్చేసింది, ముడతలు పడిపోయి ఎలాగ అన్నా ఏం పర్వాలేదు, ఇప్పుడు రిటైర్ అయిపోయామండి, ఎలాగే లాస్ట్ ఇయరే రిటైర్ అయిపోయాం, ఇవాళ రిటైర్ అయిపోయాడు, ఇప్పుడు మరి 60 ఏళ్ళు వచ్చాయి కదా, నేను ఇది చేస్తే ఎలా ఉంటానంటే, ఇప్పుడు చేస్తే ఖచ్చితంగా మీరు చూసేవాళ్ళకి 40 ఏళ్ళ వాళ్ళ కనిపిస్తారు, ఏమీ అనుమానం లేదు. అదంతా కూడా ప్రాణమయ కోశాన్ని సరిగ్గా ఉంచుకోవటంలో ఉంటుంది. ఇదంతా ఎందుకు చెప్పుకోవాలంటే ఆ ప్రాణమయ కోశంలో ఏ చక్రాలు అయితే ఉన్నాయో ఆ చక్రాల పేర్లు మీ అందరికీ తెలుసు. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రం. సరిగ్గా ఈ చక్రాల పేర్లు ఏవైతే ఉన్నాయో, 7 చక్రాలు, వాటి పేర్లు తెలియవు కానీ ఫారినర్స్కి, అంటే వెస్టర్నర్స్కి, ఫారినర్స్ అంటే ఇన్ ది సెన్స్ ఫారినర్స్ అంటే శ్రీలంక వాళ్ళు కూడా ఫారినర్సే కాదు, వెస్టర్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా శరీరంలో ఉన్న గ్రంథులు అంటే గ్లాండ్స్, పీనియల్ గ్లాండ్ అని ఒకదానికి పెట్టారు పేరు. సహస్రారం అంటే పీనియల్ గ్లాండ్, వాళ్ళ భాషలో పీనియల్ గ్లాండ్, మన భాషలో సహస్రారం. అలాగే వాళ్ళ దాంట్లో పిట్యూటరీ అని పేరు, మన దాంట్లో అజ్ఞ అని పేరు. వాళ్ళ దాంట్లో థైరాయిడ్ అని పేరు, మన దాంట్లో విశుద్ధి అని పేరు. వాళ్ళ దాంట్లో థైమస్ అని పేరు, మన దాంట్లో అనాహతం అని పేరు. అలాగే వాళ్ళ దాంట్లో అడ్రినల్, మన దాంట్లో మణిపూరకం. అలాగే వాళ్ళ దాంట్లో ప్యాంక్రియస్, మన దాంట్లో స్వాధిష్టానం. అలాగే వాళ్ళ దాంట్లో గనాట్స్, మన దాంట్లో మూలాధారం. ఇలాగా ఈ చక్రాలకు సంబంధించి గ్రంథులు ఉన్నాయని వాళ్ళు తెలుసుకున్నారు. ఈ చక్రాలకి గ్రంథులకి రిలేషన్ మటుకు తెలియదు. ఎందుకంటే మనం చూస్తాం వీరబ్రహ్మం గారి జీవిత చరిత్రలో ఒక కటికివాడు వస్తాడు, ఆయన టీచింగ్స్ విని ఆవిడ చాలా ఇంప్రెస్ అయ్యి ఆయనతో పాటు కూర్చుంటుంది. కూర్చుంటే ఇంటికి వచ్చేసరికి వాడు ఎగురుతాడు. ఎగిరితే ఆయన, స్వాములవారు ఎంత మంచి విషయాలు చెప్పారు, నీకేం తెలియట్లేదు, చాలా గొప్పవంటే ఏం చెప్పాడు అని అడుగుతాడు. మన శరీరంలో చక్రాలు ఉంటాయినా, ఇక్కడ ఇది ఉంటుంది అక్కడ ఇది ఉంటుంది అని దానికి గుర్తున్నా చెప్పాడు. సరే అయితే నేను ఇప్పుడు చూస్తానని చెప్పి చక్రాలు చూడాలని దాన్ని కోసి చూస్తాడు, అక్కడ ఏం కనబడదు. అలాగే వెస్టర్నర్స్ కూడా మన బాడీని డిసెక్ట్ చేస్తే అక్కడ చక్రాలు ఏం కనబడవు, ఎందుకంటే అది సటిల్ బాడీ, ప్రాణమయ శరీరం, కళ్ళకు కనిపించదు, ఈ కళ్ళకు కనిపించదు, చూసే వాళ్ళకి కనిపిస్తుంది. ఈథరిక్ బాడీ, ఈథరిక్ బాడీలో ఉన్న చక్రాలు, ఈథరిక్ విజన్ అని ఉంటుంది మనిషికి. మనకు కూడా ఈథరిక్ విజన్ వస్తే మనం కూడా చూడగలం. ప్రస్తుతానికి ఇంతవరకు తెలుసుకుందాం. ఆ కట్ చేసిన తర్వాత వీరబ్రహ్మం గారు వచ్చి ఏం చేశారు అబ్బాయి అంటే, ఇలా చంపేశాను, మీరేదో కబుర్లు చెప్పేస్తే చక్రాలు అన్నారు అంటే, అయ్యో అంతమంది చేసా, ఇప్పుడు నా పెళ్ళాన్ని చచ్చిపోయింది, దానికి నువ్వే కారకుడు అంటే, పెళ్ళం చచ్చిపోలేదు, ఏం చచ్చిపోలేదు రా అంటే బయటకు వస్తుంది మామూలుగా నవ్వుతూ. అది ఆయన శక్తి. ఇక్కడ ఆ కథలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫిజికల్గా బాడీని డిసెక్ట్ చేస్తే చక్రాలు ఏం కనబడవు అంతవరకే, అలాగే మనం గుర్తుపెట్టుకుందాం. కానీ ఈ పిట్యూటరీ కనిపిస్తుంది, పీనియల్ కనిపిస్తుంది, థైరాయిడ్ కనిపిస్తుంది, అలాగే మిగతా గ్రంథులు కనిపిస్తాయి. ఇది ఫారినర్స్ చూసింది. ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఈ గ్రంథుల స్రావాలు ఉంటాయి, అంటే కొన్ని ఏమో డక్ట్ లెస్ గ్లాండ్స్, కొన్ని మామూలు గ్లాండ్స్. మామూలు గ్లాండ్స్ అంటే వాటిలోంచి ఒక గొట్టం ఉంటుంది, ఆ గొట్టం నుంచి దాంట్లో ఉన్న రసం, సెక్రీషన్ ఏదైతే ఉందో అది శరీరంలోకి ప్రవహిస్తుంది. అలా కాకుండా డక్ట్ లెస్ గ్లాండ్స్, ఇప్పుడు పీనియల్ ఉందనుకో దానికి ఏమి గొట్టాలు ఉండవు, అక్కడి నుంచి చుక్క పడుతుంది సార్. తాతగారు ఒక చోట చెప్తారు, ఒకసారి గుంటూరులో ఓ ముగ్గురుని తీసుకొచ్చారు. ఆ ముగ్గురులో బర్నింగ్, బాడీ బర్న్ అనమాట, బాగా శరీరం కాలిపోయింది. ఆ కాలిపోయిన శరీరంతో ఉన్నవాళ్ళని తీసుకొచ్చారు. దాంట్లో ఒకళ్ళు 60% బర్న్, ఇంకోళ్ళు 40%. ఆయన దగ్గర తీసుకొస్తే మా గురువు గారు చెప్తున్నారు 60% వాడు బతుకుతాడు, వీళ్ళు బతకరని. అదేంటి, మెడికల్ దానికి వ్యతిరేకంగా చెప్తారు మీకు, 40% వాడు బతికే ఛాన్సులు ఉన్నాయి, 60% వాడు బతికే ఛాన్సులు చాలా తక్కువ, పోతాడు వాడు ఉంది. అవన్నీ మాకు తెలియదు, మా గురువు గారు చెప్పారు, ఈయన కళ్ళు మూసుకుని తయారు చేశారు, 60% బర్న్స్ ఉన్నవాడు బతికాడు, వాళ్ళిద్దరు పోయారు. అప్పుడు అడుగుతారు ఆయన, ఏం చేస్తారు మీరు ప్రయర్ చేస్తే ఏమవుతుంది అని అడుగుతారు. ఏమవుతుందంటే, మనిషి బతకాలి, వాడికి ఇంకా ఆయువు ఉన్నది అన్నప్పుడు అప్పుడు పనిచేస్తుంటారు పీనియల్ గ్లాండ్స్. పనిచేసి ఒకే ఒక చొక్క అలా పడుతుంటారు, అమృతంలా ఉంటుంది అది. ఎప్పుడైతే ఆ ఒక్క చొక్క పడిందో మొత్తం బాడీ అంత అమృతంతో నిండిపోయి అన్ని రకాల రోగాలు టకటక్క తగ్గిపోతాయి. ఆ పీనియల్ గ్లాండ్ ఎలా పనిచేయించాలి అనేది తెలియదు. అది ఎవరికి తెలుసు? యోగులకి మాత్రమే తెలుసు, మాస్టర్ లాంటి వాళ్ళకి మాత్రమే తెలుసు, అందరికీ తెలియదు. ఆ రకంగా పీనియల్ గ్లాండ్ కళ్ళకు కనబడదు, కానీ అది సెక్రీషన్ సిస్టమ్, కళ్ళకు కనిపిస్తుంది పీనియల్ గ్లాండ్. దానికి మన ప్రాణమయ శరీరంలో ఉన్న సహస్రారం కనబడదు. సహస్రారం ఎప్పుడైతే యాక్టివ్ అవుతుందో అప్పుడు పీనియల్ గ్లాండ్ భౌతికంగా యాక్టివ్ అవుతుంది. సో ప్యారలల్గా మనకు రెండు గుర్తు పెట్టుకోవాలి, ఒక ప్రాణమయ శరీరంలో ఉన్న చక్రాలు, భౌతిక శరీరంలో ఉన్న గ్రంథులు. ఈ రెండిటికీ ఉన్న రిలేషన్. అంటే ఇప్పుడు పదార్థాన్ని మార్చటం అంటే ఏమిటి, పదార్థం అంటే ఏమిటి, పదార్థం ఎందుకున్నది మనకు అంటే, మనం పుడుతూనే ఈ గ్రంథులు పీనియల్ గ్లాండ్ అనేది ఒకటి, పిట్యుటరీ గ్లాండ్ ఒకటి, థైరాయిడ్ ఒకటి, థైమస్ ఒకటి, అడ్రినల్ ఒకటి, ప్యాంక్రియస్ ఒకటి, గొనాడ్స్, ఇలాగా ఏవైతే ఉన్నో ఇవన్నీ కూడా ఒక ఫిక్స్డ్ స్టేట్లో ఉంటాయి పుట్టిన ప్రతి వ్యక్తికి కూడా. ఆ పుట్టిన ప్రతి వ్యక్తి ఒక స్టేట్లో ఉన్నప్పుడు అవి కొన్ని సెక్రీషన్స్ ఇస్తున్నప్పుడు బాడీ పెరుగుదల సామాన్యంగా ఉండటం, అసామాన్యంగా ఉండటం, లేకపోతే కొందరు ఉంటారు పుడుతూనే వామనులాగా అలాగే ఉండిపోతారు పాపం డార్ఫ్, కొందరు ఉంటారు బాగా లావు అయిపోతారు, కొందరు ఉంటారు పక్కపలచగా పుల్లలాగా ఉంటారు, కొందరు నార్మల్గా ఉంటారు. ఇవన్నీ కూడా ఆ గ్లాండ్స్ సెక్రీషన్స్లో ఉన్న తేడాలు. దాంట్లో ఒకటి చెప్తారు అక్కడ, థైరాయిడ్ గ్లాండ్లో కనుక ఒక చెస్ట్ హాఫ్ మిల్లీమీటర్ లేదా అంతకంటే తక్కువ కనుక సెక్రీషన్ పెరిగితే వాడు మామూలు మనిషిగా ఉండడు, తగ్గితే వాడుకు ఇడియట్ అవుతాడు. థైరాయిడ్ గ్లాండ్లో నార్మల్ సెక్రీషన్ 3.5 grains అంటాడు. గ్రెయిన్ అంటే అది ఒక కొలత అంతే, మనం 4 చుక్కలు అనుకున్నాం లేదా 3 చుక్కలు అనుకున్నాం, 3 చుక్కలు ఎక్కువ సెక్రీట్ చేస్తే వాడు ఇడియట్ అయిపోతుంది. తక్కువ అయితే 3 చుక్కలు తక్కువ సెక్రీట్ చేస్తుంది అనుకోండి థైరాయిడ్ గ్లాండ్, ఆ మనిషి ఈడియట్ అవుతాడు. అదే కనుక ఎక్కువ చేస్తుంది అనుకోండి ఏమవుతాడో తెలియదు, మామూలుగా చేస్తే మటుకు ఇప్పుడు ఉన్నట్టుంటాడు. ఎక్కువ చేస్తే పండితుడు అవుతాడు అని మటుకు అనుకోకూడదు, తక్కువ చేస్తే ఈడియట్ కాబట్టి ఎక్కువ చేస్తే పండితుడు అవుతాడు అవడు, ఏదన్నా అవుతాడు. ఇప్పుడు థైరాయిడ్ గ్లాండ్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, చాలా మందికి ఒళ్ళు బాగా ఎక్కువ వచ్చేయటం, ఎక్కువ యాక్టివ్గా ఉంటే, అదే తక్కువ యాక్టివ్గా ఉందనుకోండి పొల్లలాగా అయిపోతారు సన్నగా. ఇది ఒక ఆస్పెక్ట్. ఇలాగే మిగతా గ్రంథులు కూడా, అలాగే థైమస్ అయితే ఏమవుతుంది, తర్వాత ఎడ్రినల్ అంటే నాభిచక్రం దగ్గర ఉంది, నాభిచక్రం దగ్గర ఉన్న గ్రంథులు ఏవైతే ఉన్నాయో ఎడ్రినల్ గ్లాండ్స్, అవి కనుక ఓవర్ యాక్టివ్ అయితే వాళ్ళకి పిచ్చి కోపం ఉంటుంది. గురువుగారు గాయత్రి మహావిజ్ఞానంలో ఉపత్యకలు అని ఇచ్చారు, ఆ ఉపత్యకల గురించి మనం గాయత్రి మహావిజ్ఞానం చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం, ఆ ఫలానా ఉపత్యక కనుక మనం సరిగ్గా లేకపోతే వాళ్ళకి కోపం కామం ఇవన్నీ ఎప్పుడు అలా ఏడిపిస్తూ మనిషిని తినేస్తూ ఇటర్నల్ గ్లాండ్స్ని కరెక్ట్ చేయగలిగితే వాళ్ళు కోపం పోతుంది, వాళ్ళు కామం పోతుంది, వాళ్ళు అన్నిటికీ పట్టుబట్టే తత్వం పోతుంది, ఇవన్నీ పోతాయి, పోయి శాంతం. సో ఒక మనిషి శాంతం అవ్వాలంటే ఏం చేయాలి, నాభిచక్రం శాంతం అవ్వాలి, అడ్రినల్ గ్లాండ్స్ సరిగ్గా సెక్రీషన్స్ ఉండాలి. సో ఈ ఆత్మ దాని పరికరాలు, జీవాత్మ దాని పరికరాలు అనే దాంట్లో మనం అందరం కూడా జీవాత్మలం అయితే మనకు ఓ పరికరం ఉంది, శరీరం అనే పరికరం. ఆ పరికరం దేని మీద ఆధారపడి పనిచేస్తుంది, మన ఆలోచనలు కానీ, మన కోరికలు కానీ, మన యొక్క ఆశయాలు కానీ, మనం ఆలోచించే విధానం కానీ, ఇవన్నీ కూడా ఆల్ ఆర్ కండిషన్డ్ బై ద గ్లాండ్స్. మనలో ఉన్న ఈ పీనియల్ దగ్గర నుంచి మొదలెట్టి గొనాడ్స్ వరకు ఉన్న 7 రకాల గ్రంథుల స్రావాల మీద ఆధారపడి మన ఇమోషన్స్ ఉంటాయి, మన ఆలోచనలు ఉంటాయి, మన థింకింగ్ ఉంటుంది, మన కోరికలు ఉంటాయి, మన కోపం రకరకాల ఇవేవే అవన్నీ ఉంటాయి. సో ఓ సెట్ ఆఫ్ గ్లాండ్స్ తోటి పడతాడు ప్రతి మనిషికి, ఆ సెట్ ఆఫ్ గ్లాండ్స్ అలాగే ఉంటే కనుక వాళ్ళు ఏ మార్పు చేరుకుండదు, ఆ పదార్థం అలాగే ఉంటుంది. ఇప్పుడు సూపర్ మ్యాన్ తయారవ్వాలంటే ఏం చేస్తాం, ఆ సెట్ ఆఫ్ గ్లాండ్స్ ని మనం యోగ విద్య ద్వారా మారుస్తాం, ఆ సెక్రీషన్స్ ని మారుస్తాం. సెక్రీషన్స్ ఎలా మారాలి, ఏ మోతాదులో మారాలి, అవన్నీ ఎక్స్పర్ట్స్ అంటే పరమ పూజ్య గురుదేవులు లాంటి వాళ్ళు, మహాత్ములు, మాస్టర్ గారు లాంటి వాళ్ళు చెప్పగలరు తప్ప ఎవరు మిగతా వాళ్ళు చెప్పలేరు. మాస్టర్ గారు ఇచ్చారు క్లియర్గా, ఎప్పటికీ అవసరం అప్పుడు చెప్తాం, అంతేగాని ఇది ఇలాగే స్టాండర్డ్గా తీసుకుని దీన్ని మొండిగా ఇలాగే చేసేసుకోకండి. ఎందుకు, ఏ చేతనత్వం గురించి గురువులు చెప్తూ ఉన్నారో మీరందరూ కూడా సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వము, సర్వసమర్థత్వం అనే చేతనత్వాన్ని అందుకోవాలి మీరు అన్నప్పుడు, పదార్థ స్వరూపమైన ఈ శరీరంలో ఏ రకమైన మార్పులు తెచ్చుకోవాలి అనేది అతి ముఖ్యమైనది. అందుకనే అసలు ఈ పదార్థం ఏముంది మనలో, ఆ పదార్థం ఎలాంటి చేతనత్వాన్ని ఇస్తుంది మనకు ప్రస్తుతం? ఈ గ్లాండ్స్ నుంచి వచ్చిన సెక్రీషన్స్ తోటి ఈ బాడీ అంతా కూడా మూవ్ అవుతోంది, దాని పని అంతా చేస్తోంది. కాబట్టి ఇప్పుడు ఉన్న చేతనత్వానికి ఇప్పుడున్న గ్లాండ్స్కి ఉన్న పొజిషన్ ప్రకారం ఇలా ఉంది. కాబట్టి ఈ గ్లాండ్స్ పొజిషన్లో మనం ఎలాంటి మార్పు తెచ్చుకుంటే మన చేతనత్వంలో మార్పు వస్తుంది అనేది సబ్జెక్ట్. కాబట్టి ఇప్పుడు గ్లాండ్స్ మారవు. గ్లాండ్ సపోజ్ పీనియల్ గ్లాండ్ ఉందనుకోండి, అది కుట్టినప్పుడు ఎంత ఉంటుందో అంతే ఉంటుంది, అది యాక్టివ్ అవుతుంది. ఇంతవరకు డార్మెంట్ అంటే నిద్రపోతుంది. ఒక రాతిలో ఒక రాయి తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఓ వజ్రం తీసుకున్నాం, అది కూడా రాయే కదా. వజ్రం కానీ కెంపు కానీ పగడం కానీ గోమేధికం కానీ ఇవన్నీ రాళ్లే. ఆ రాయి తీసుకుంటే దాంట్లో చేతనత్వం, మనం ఎలాగైతే ముద్దు నిద్రపోతుంటాం, కళలు కూడా లేని నిద్ర, సుషుప్తి, అలాంటి సుషుప్తి స్థితిలో ఉంటుంది చేతనత్వం. సో రాయి లాంటి నిద్ర సుషుప్తి స్థితిలో ఉన్న చేతనత్వం ఒకటి. అలాగే చెట్ల దగ్గరకు వచ్చేసరికి మనం కళ చూస్తూ ఉంటాం, కళ్ళు మూసుకుంటున్నాం, బయటవేం కనిపించవు కానీ కళ కంటూ ఉంటాం. కళలో రకరకాల వ్యక్తులు కనిపిస్తుంటారు, మాస్టర్ కనిపించారు, మాట్లాడారు, రకరకాలు చెప్తాం, లేకపోతే ఇంకోళ్ళు ఎవరు మనకి ఇష్టమైన వాళ్ళు కనిపించారు, లేకపోతే ఏదో భయంకరమైన కళ వచ్చింది, ఇవన్నీ కూడా కళలు. ఆ కళలలో మనం ఎలాగుంటామో సెమీ యాక్టివ్గా ఉంటాం, బాగా నిద్రాభం గాఢంగా పూర్తిగా మెలుకుగానే ఉంటాం, మధ్యలో ఉంటాం. అలాగా చెట్లల్లో ఈ చేతనత్వం గాఢ నిద్రలో ఉండదు, పూర్తిగా యాక్టివ్గా ఉండదు. అందుకని అవి ఏం చేస్తాయి, చెట్లు పైకి పెరుగుతాయి, లేకపోతే పక్కకు పెరుగుతాయి, పూలు పోస్తాయి, అంతవరకే, ఎక్కడికి మూవ్. అదైన తర్వాత ఆ స్వప్న స్థితి లాంటి దాంట్లో నుంచి జాగ్రత్త స్థితిలోకి వచ్చేసరికి జంతు చేతనత్వం వస్తుంది. అక్కడ గాఢమైన నిద్ర లేదు, కలలు లేవు. కాబట్టి జంతువులు ఏం చేస్తాయి, జాగ్రత్త స్థితిలో మనం ఎలాగైతే ఉన్నాయో, మనం కూడా జంతువులమే, జాగ్రత్త స్థితిలో ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళటం, మాట్లాడటం, లేకపోతే అరవటం, లేకపోతే ఆహారం తీసుకోవడం, ఇలా నిద్రపోవడం, ఈ పనులన్నీ మనం చేస్తూ ఉంటాం. ఈ మూడు రకాల చేతనత్వాలు, జాగ్రత్త, స్వప్నం, సుషుప్తి కాకుండా తురియమైన స్థితి, తురియాతీత స్థితి ఏవైతే ఉన్నాయో, ఆ చేతనత్వ స్థితుల్లోకి మనం వెళ్ళాలంటే మన పదార్థంలో మార్పు రావాలి. ఈ పదార్థం, ఈ శరీరం, అంగాలు, ప్రత్యంగాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఆ గ్లాండ్స్ బట్టి ఉంటాయి. ఈ గ్లాండ్ బాగుంటే, సపోజ్ మనకు పీనియల్ గ్లాండ్ బాగుంది అనుకోండి, తలకాయ బాగుంటుంది, ఆజ్ఞాచక్రం అంటే పిచ్చిటిడి బాగుంది అనుకోండి, అంతా మొహం అంతా బాగుంది. థైరాయిడ్ బాగుండకపోతే ఏమవుతుంది, ఒళ్ళంతా ఇంకలా అయ్యి ఒబెసిటీ కనిపిస్తాం, అదే అది కూడా సరిగ్గా పనిచేయట్లేదు, పొల్లలా కనిపిస్తాం. అలాగే మిగతా గ్రంథులు కూడా, అలాగే నాభిచక్రం ఎక్కువ పనిచేసేస్తుంటే కోపంగా ఉన్నవాడు పొల్లలాగా ఉంటాడు, సన్నగా ఉంటాడు, సన్నగా ఉన్నవాడు కోపం ఎక్కువ, షేక్స్పియర్ చెప్తాడు. ఆ రకంగా మనం మన గ్రంథుల యొక్క పరిస్థితి ఏమిటో మనం గమనించాలి. ఈ గ్రంథుల పరిస్థితిలో మార్పు ఎప్పుడైతే తేగలమో, గ్రంథులు అలాగే ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, గ్రంథుల్లో మార్పు ఉండదు, గ్రంథి సైజు అంతే ఉంటుంది, అవి డార్మెంట్గా ఉన్నాయి. ఏ రకంగా అయితే రాయిలో సుషుప్తి స్థితిలో ఉందో, జంతువులో జాగ్రత్త స్థితిలోకి వచ్చిందో, లేకపోతే చెట్లలో స్వప్న స్థితిలోకి వచ్చిందో, అలాగే మనలో ఉన్న పీనియలు, పిచ్యుటరీ, మిగతా గ్రంథులన్నీ కూడా జాగ్రత్త స్థితిలోకి రావాలి. వచ్చి అవన్నీ ఒక పరిణామక్రమంలో నెక్స్ట్ మానవ జాతి ఏ రకమైన చేతనత్వాన్ని వ్యక్తం చేస్తోందో, ఆ రకమైన చేతనత్వాన్ని వ్యక్తం చేయటానికి తగ్గట్టుగా ఈ పదార్థం మారాలి. అది మనకొచ్చిన ఒక సిలబస్ లాంటిది. ఇంకా దీంట్లో ఏంటంటే, ఈ గ్రంథులన్నీ కూడా స్రావాలని విడుదల చేస్తూ ఉంటాయి, అంటే దాంట్లోంచి కొన్ని సెక్రీషన్స్ వస్తుంది. ఆ సెక్రీషన్స్ వచ్చినప్పుడల్లా మనకు తెలియకుండానే, ఇప్పుడు పొట్ట ఉందనుకోండి సపోజ్, ఇక్కడ సెక్రీషన్స్ వస్తే ఆకలిస్తుంది, పొట్టలో సెక్రీషన్స్ ఉంటే కానీ ఆకలేం కదా. అలాగే బాడీలో మిగతా అన్ని కూడా రకరకాల సెక్రీషన్స్. ఇప్పుడు కొందరికి అంటే చాలా సో కామన్ ఇది. సపోజ్ ఒక ఇంపల్స్, సెక్స్ ఇంపల్స్ వచ్చింది, ఒక రకమైన ఇంపల్స్ రాగానే ఒక చక్రం యాక్టివేట్ అవుతుంది, స్వాధిష్టానం. స్వాధిష్టానం యాక్టివేట్ అయ్యే వస్తువులు తిన్నాం అనుకోండి, అప్పుడు కూడా యాక్టివేట్ అవుతుంది. స్వాధిష్టానం యాక్టివేట్ అయ్యే మాటలు విన్నాం అనుకోండి, అప్పుడు కూడా యాక్టివ్ అవుతుంది. స్వాధిష్టానం యాక్టివేట్ అయ్యే బొమ్మలు చూసాం అనుకోండి, అప్పుడు కూడా యాక్టివేట్ అవుతుంది. సో ఈ స్వాధిష్టానం అనే పేరు పక్కన పెట్టి ఆ గ్లాండ్ యాక్టివేట్ అవ్వటం అనేది మన ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది. మనం స్వీకరించే జ్ఞానం మీద ఆధారపడుతుంది. కళ్ళ ద్వారా చూస్తున్నాం, అప్పుడు హృదయం యాక్టివేట్ అవుతుంది అనమాట. సపోజ్ థైమస్ ఒక బుద్ధుడి యొక్క సినిమా చూస్తున్నాం, బుద్ధుడి సినిమా చూస్తుంటే అలా గురువు గారు మీ సినిమా తీశారు అనుకున్నాం, ఆ సినిమా చూస్తున్నాం, అప్పుడు మనలో కూడా భావ సంవేదనలు పెరుగుతుంది. దత్తాత్రేయ స్వామి సినిమా వచ్చింది కదా దత్తదర్శనం, అలాంటివి చూస్తున్నప్పుడు ఉన్న భావ పరంపర ఏదైతే ఉందో అది మామూలుగా ఆర్డినరీగా వచ్చే 100% లో ఇలాంటి సినిమాలు చూస్తే రాదు కదా. దాంట్లో చూసినప్పుడు వేరే భావాలు వస్తాయి, వేరే గ్లాన్స్ యాక్టివ్ అవుతాయి. అది ఆ పాయింట్ ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం వినే మాటలు, మనం చూసే బొమ్మలు, మనం స్వీకరించే ఆలోచనలు ఇవి ఏవైతే ఉన్నాయో వీటన్నిటి ద్వారా కూడా మనం గ్లాన్స్ని ఎఫెక్ట్ చేసుకోగలము. అవన్నీ గ్లాన్స్ని ఎఫెక్ట్ చేస్తాయి, మనం చేసుకోవడం కాదు. మన మీద మనకు బోర్డంత కంట్రోల్ ఉంటే తప్ప అవి మనం ఏమి ఎఫెక్ట్ చేయకుండా ఉండవు. ఆ రకంగా గ్లాన్స్ మీద మనిషి యొక్క ఆలోచన, మనిషి యొక్క ఆలోచించే విధానంలో తేడాలు గ్లాన్స్ మీద పనిచేస్తాయి. ఈ గ్లాన్స్ మీద ఇలా పనిచేస్తాయని మన వాళ్ళు కనిపెట్టారు కాబట్టి గ్లాన్స్ యొక్క వెనకాల ప్రాణమయ శరీరంలో ఉన్న చక్రాలు కనుక ఇలాగ మారితే ఎలా మారాలి? మ్యాన్ ప్రస్తుతం ఉన్న జంతు స్థాయి నుంచి సూపర్ మ్యాన్ స్థాయికి ఎదగాలంటే అతని పదార్థంలో మార్పులు తేవాలి. ఇవి సూక్ష్మంగా ఉంటాయి, ఇవి ప్రాణమయ శరీరంలో, కానీ భౌతిక శరీరంలోవి పదార్థంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ పదార్థంలో మార్పు తేవటానికి, ఈ పదార్థంలోంచి వచ్చే సెక్రీషన్స్ మార్పు తేవటానికి ఆ ప్రాణమయ శరీరంలో ఉన్న చక్రాలని సరైన స్థితికి తీసుకువెళ్ళడం అనేది యోగ విద్య ద్వారా మాత్రమే సాధ్యము. అది ప్రపంచానికి భారతదేశం ఇవ్వగలిగిన కానుక. అందుకని భారతదేశం తిరిగి జగద్గురు పీఠం ఎక్కుతుంది, జగద్గురు పీఠం మీద కూర్చుంటుంది అంటే అర్థం ఊరికే ఏదో పీఠం కట్టి పీఠం మీద మనం కూర్చోబెడతారు కాదు. మనకు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ యోగ విద్య ఏదైతే ఉందో, ఈ యోగ విద్య ద్వారా మనం ప్రపంచం మొత్తానికి, ఇప్పుడు సైన్స్ ఎక్కడ ఆగింది, ఆ సైన్స్ ఆగిన పాయింట్కి మనం సప్లిమెంట్ చేస్తూ జ్ఞానాన్ని ఇవ్వగలిగి ఉండాలి. సైన్స్ ఆగింది ఎక్కడ? గ్లాండ్స్ ఉన్నాయి, దాంట్లో సెక్రీషన్స్ వస్తాయి. కొన్నిటి గురించి తెలుసు, కొన్నిటి గురించి తెలియదు, అసలు తెలియదు కొన్నిటి గురించి, కొన్నిటి కొంచెం తెలుసు. ఇప్పుడు మన శాస్త్రం ప్రకారం మనకు తెలిసిన దాన్ని జోడించి మనం కాంప్రహెన్సివ్గా ఒక విధానం, విద్యా విధానం లాంటిది ఇవ్వటం అనేది భారతదేశానికి మాత్రమే సాధ్యము. అది యోగ విద్య ద్వారా మాత్రమే వస్తుంది. ఇంతకీ సిలబస్ ఏంటి? బాగుందంత. సిలబస్ ఏంటంటే మనం ఏవైతే చక్రాలని చెప్పుకున్నాం, షట్ చక్రాలు, దాంట్లో బొడ్డు కింద నుంచి 3 చక్రాలు, అలాగే బొడ్డు పైన 3 చక్రాలు, అన్నిటికంటే పైన సహస్రాలు. ఈ నాభి కింద ఉన్న చక్రాలు ఏమేంటి? మణి, నాభితో కలిపి నాభి, మణిపూరం, తర్వాత స్వాధిష్టానం, మూలాధారం. ఈ 3 మన చేతనత్వం, సాధారణ మానవుల అందరి చేతనత్వం ఈ 3 కట్టుబడి ఉంటుంది, ఈ 3 లోబడి ఉంటుంది. ఈ 3 మన శాస్త్రం ప్రకారం, మన శాస్త్రం అంటే మన భారతీయ సంప్రదాయం ప్రకారం మనకు 7 అధోలోకాలు ఉన్నాయి అంటారు. అధోలోకాలు అంటే క్రిందన ఉన్న లోకాలు, ఊర్ధ్వలోకాలు అంటే పైన ఉన్న లోకాలు. 7 పైనున్న లోకాలు, 7 కిందన్న. 7 పైనున్న లోకాలు ఏంటి? భూమి కంటే పైన ఉన్నవి, భూమికి దిగువన ఉన్నవి. భూ, భువ, స్వ, మహ, జన, కప, సత్యం, 7 లోకాలు. అలాగే కిందకు వస్తే రసాతల, తలాతల, మహాతల, ఏమున్నాయి, పాతాళం, చివరికి 7వది పాతాళం, సారీ వరుస అతల, వితల, సుతల, తలాతల, రసాతల, పాతాళం. ఒక్క స్ట్రోక్ లో చెప్పలేకపోయింది. ఆ రకంగా 7 ఉంటాయి. ఆ 7 లోకాలు ఏవైతే ఉన్నాయో ఆ అధోలోకాలకి మన నాభి నుంచి కింద ఉన్నవన్నీ కూడా ప్రతీకలు. మనకు మూలాధారంతోనే ఆగిపోదు. ఇవి మూలాధారంతోనే ఆగిపోవు. అక్కడికి ఇంకా మోకాళ్ళ దగ్గర ఉంటాయి చక్రాలు, పాదాల దగ్గర చక్రాలు ఉంటాయి, అలా మొత్తం కలిగి అవి ఏడు ఉంటాయి కింద మళ్ళీ. ఆ ఏడు లోకాలకు సంబంధించిన వాటిల్లో కొన్ని జీవులు ఉంటాయి, వాటిని థియాసఫీ వాళ్ళు ఎలిమెంటల్స్ ఎలిమెంటల్స్ అంటారు. ఎలిమెంటల్స్ అంటే అగ్నికి సంబంధించిన వాళ్ళు, భూమికి సంబంధించిన వాళ్ళు. యాక్చువల్గా అది ఒక విడిగా ఒకరోజు చెప్పుకుందాం. దాంట్లో ఆ అధోలోకాల్లో ఉన్న ప్రజ్ఞలు ఏవైతే ఉన్నాయో అవి మనిషిలో కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు అలాంటివి రేకెత్తిస్తూ ఉంటాయి. ఈ రకంగా ఉన్న పరిస్థితిలోంచి బయటపడటం ఎలాగా అనే ప్రశ్నే ఈ సంసారం భవబంధము. సంసారం కంటే భవబంధము, ఆ భవసాగరం ఏదైతే ఉందో ఆ బంధం నుంచి విముక్తుని చేయటానికి భాగవతం ఇచ్చారు. భా అంటే వెలుగు, గా అంటే పయనించడం. భాగవతం అంటే వెలుగు వైపు పయనించడం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనం ఈ భవబంధనాల నుంచి బయటపడతాం. అధోలోక ప్రజ్ఞలు ఎప్పుడైతే మన మీద పనిచేస్తాయో. ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు మా శ్రీకే గారు. అదేంటంటే మన హిమోగ్లోబిన్ బాడీ అంతా కూడా ఆక్సిజన్ సప్లై చేస్తూ తిరుగుతూ ఉంటుంది నెత్తులతో పాటు కదా. ఆ హిమోగ్లోబిన్లో ఏమైనా తేడాలు వస్తే, హిమోగ్లోబిన్ ఎక్కువ తక్కువ ఇవ్వటంలో మనలో ఉన్న కామక్రోధాది ఇవన్నీ విజృంభించడమో లేకపోతే తగ్గిపోవడం జరుగుతుంది. ఎంత కనెక్షన్ ఉందో చూడండి. ఎనిమిక్ అవ్వకూడదు ఎప్పుడు కూడా ఎవరు. ఎనిమిక్ అవ్వకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఎనిమిక్ అయితే అన్ని రకాల రోగాలు వస్తాయి. అది కూడా శరీరం మీద బోల్డ్ అంత ప్రభావం చూపిస్తుంది, మన చేతనత్వాన్ని చాలా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో బ్లడ్కి సంబంధించిన విషయం మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. సో అనిమిక్ అవ్వకుండా ఉండటానికి హిమోగ్లోబిన్ కంటెంట్ కరెక్ట్గా ఉండటానికి కావాల్సిన పదార్థాలు తీసుకోవాలి. అట్ ది సేమ్ టైం దాంట్లో ఏ రకమైన మార్పులు వస్తున్నాయో, మనలో ఏ రకమైన మూడ్ వస్తుందో గమనించుకోగలిగి ఉండాలి. అది కొంచెం సైంటిఫిక్ ఆస్పెక్ట్. ఇది ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, ఇప్పుడు మన శరీరంలో ఉన్న ఆ నెత్తురు ఏదైతే ఉందో అదంతా జలానికి ప్రతీక. జలము, జలము ఉంటేనే సృష్టి జరుగుతుంది. కాబట్టి కోరిక ఉన్నప్పుడల్లా జలం ఉంటుంది. చేతిలో నీళ్లు తీసుకుని చల్లుతారు. మంచి జరగాలన్నా, శాపం పెట్టాలన్నా, వరం ఇవ్వాలన్నా చేతిలో నీళ్లు ఉంటాయి. దానం ఇవ్వాలన్నా చేతిలో నీళ్లు ఉంటాయి. మొక్క మా మొక్క పెరగాలనుకోండి, విత్తనం నాటాలనుకోండి, ముందర భూమి కాసేలా దొన్ని అమ్మి నీళ్లు చల్లి అప్పుడు విత్తనం వేసి మళ్లీ నీళ్లు చల్లు, రోజు నీళ్లు వాడతాం. అలాగా నీరు అనేది మన శరీరంలో నెత్తుల రూపంలో గిర్రం తిరుగుతుంది బాడీ అంతా. సో ఒక కోరిక వచ్చిందనుకోండి, అది ఒక చోట ఉండదు, బర్రను బాడీ అంతా తిరుగుతుంది, ఏదో మూల దక్కదు. నెత్తురు ఇంకో దానికి గుర్తు, కుజుడికి గుర్తు. కుజుడు రెడ్గా ఉంటుంది కదా నెత్తురు. సో నెత్తురుకి సంబంధించినవన్నీ ఆయన చూస్తూ ఉంటాడు. శక్తి, మనలో శక్తి ప్రవాహం అంతా కూడా నెత్తురు ద్వారానే జరుగుతుంది. సో మనం బలంగా ఉన్నామంటే ఒళ్ళంతా ఆ బలం వ్యాపిస్తూనే ఉంటుంది, ఎంతసేపు ఒక మూల ఉండదు. ఈ నెత్తురు ద్వారా, నెత్తురు ద్వారా చైతన్యం, నెత్తురు ద్వారా ప్రాణం, నెత్తురు ద్వారా ప్రజ్ఞ అన్ని వెళ్తూ ఉంటాయి. ఇదంతా కూడా మన శాంత స్వభావం లేక కోపిష్టి స్వభావం లేక ఊరికి కామపిశాచవి ఇలాంటివన్నీ కూడా దానిలో ఉన్న హిమోగ్లోబిన్ కంటెంట్ బట్టి ఉంటుంది అని చెప్తున్నారు ఈకేగా. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. ఎందుకు, మన చేతనత్వంలో మార్పు తెచ్చుకోవాలంటే ఓహో బ్లడ్లో కూడా మార్పు. బ్లడ్ దేంతో తయారవుతుంది, మనం తినే ఆహారం పొట్టలోకి వెళ్ళి అక్కడి నుంచి అది అరిగి వెళ్ళిగా చిన్న పేవుల్లోకి వెళ్తుంది. స్మాల్ ఇంటెస్టైన్స్లో అది నెత్తురుగా మారుతుంది, బిగ్ ఇంటెస్టైన్స్లో పిప్ అంతా బయటకు వచ్చేస్తుంది. సో థ్రోస్ అవుట్ ది బాడీ, థ్రోస్ అవుట్. కానీ శరీరం లోపలికి ఎస్సెన్స్ ఎక్కడి నుంచి వెళ్తుంది, చిన్న ప్రయోగుల ద్వారా వెళ్తుంది. చిన్న ప్రయోగులలో నెత్తురు తయారయ్యి అది లోపలికి వెళ్తుంది. ఆ లోపలికి వెళ్ళిన నెత్తురులో ఏమేమి ఉంటాయి, ప్లాస్మా ఉంటుంది, బ్లడ్ రెడ్ కార్పల్స్, రెడ్ బ్లడ్ కార్పల్స్ ఉంటాయి, వైట్ బ్లడ్ కార్పల్స్ ఉంటాయి. రెడ్ బ్లడ్ అనే కార్పల్స్ చాలా ముఖ్యం, అవి కరెక్ట్గా ఉండాలి. అలాగే వైట్ కూడా కరెక్ట్గా ఉండాలి. ఈ రెడ్ బ్లడ్ కార్పల్స్ అన్ని దేని ద్వారా తయారవుతాయి, మనలో ఉన్న ఒక తెలుగులో మూలుగు అంటాం, మజ్జ, మజ్జ. ఈ మజ్జ అనే దాని ద్వారా తయారవుతుంది. అది ఎక్కడుంటుంది, ఎముకల్లో ఉంటుంది. ఎముకలు బోలుగా ఉంటాయి చూసారా, ఈ మొదలు ఆ మొదలు అంటే ఒక ఎముక ఇలా ముట్టుకుంటే అక్కడ ఒకటి, ఇక్కడ పార్ట్ ఎండ్ స్టార్టింగ్ పాయింట్ అనుకుంటే అక్కడ ఉంటుంది మజ్జ, దానిలో లోపం వస్తే వాడికి రెడ్ బ్లడ్ కార్పల్స్ సరిగ్గా క్రియేట్ అవ్వవు, అది బాగుంటే బాగా తయారు. సో మనం తినే ఆహారం మజ్జని ఇంప్రూవ్ చేసేటట్టుగా ఉంది. ఆయుర్వేదం ఈ దృష్టిలో ఏం చేస్తుందంటే రసము, ఒక వస్తువుకి రసం ఉంటుంది అంటే తీయగా ఉంటుంది, పులుపుగా ఉంటుంది, ఒగరుగా ఉంటుంది, తీ కారంగా ఉంటుంది, చేదుగా ఉంటుంది, ఇలాంటివన్నీ చెప్తుంది. వాటిని బట్టి అది ఏ ధాతువు మీద పనిచేస్తుందో చెప్తుంది. సప్త ధాతువులు ఉన్నాయి మనకు, ఆ ఏడు ధాతువుల్లో ఏ దేని మీద ఏది పనిచేస్తుంది చెప్తుంది. అలాగే మనకు సప్త స్వరాలు ఉన్నాయి, ఏడు స్వరాలు, స రి గ మ ప ద ని. నీతి ఆపేయాలి. మామూలుగా రాసేటప్పుడు కూడా చూస్తాం సరిగమ పదనిసాన్ని రాస్తారు, మళ్ళీ సార్ వస్తే ఎందో చదువుతుంది, నీతో ఆగిపోయి మళ్ళీ సాతో వెనక్కి వస్తుంది. సరిగమ పదని తని తప మగరిస ఈ ఏడో ఎందని పక్కన పెడితే స్వరాలు ఏడు, ఆ ఏడు ఏడు ధాతువుల్ని ప్రభావితం చేస్తాయి. ఆ ఏడు ధాతువులు ప్రభావితం చేస్తున్నప్పుడు సంగీతం వల్ల, అలాగే మంత్రశాస్త్రం వల్ల, శబ్దం వల్ల, మనం మాట్లాడే మాట వల్ల ఈ చక్రాలు ప్రభావితం అవుతాయి. మన శరీరంలో తయారవుతున్న ఈ గ్రంథుల నుంచి వచ్చే స్రావాలు, అలాగే దాంట్లో మన శరీరంలో ఎప్పుడు తయారయ్యే బ్లడ్, మనం తీసుకునే ఆహారం ద్వారా తయారవుతుంది. కాబట్టి ఆహారం, ద క్వాలిటీ ఆఫ్ ది ఫుడ్. ఇప్పుడు గురుదేవుల జీవిత చరిత్ర చూసాం, దాంట్లో ఆయన గుప్పెడు గోధుమలు లేకపోతే గుప్పెడు బార్లీ ఆవుకి పెట్టి ఆ గో సంస్కార ఆహారం, ఆవు పేడ వేస్తే ఆ పేడ తెచ్చుకుని కడుక్కుని దాంట్లో పడిన గింజలు తీసుకుని పిండి, దాన్నే పిండి చేసుకుని రొట్టె చేసుకుని తినడం అనేది సామాన్యమైన విషయం కాదు. అలాగే ఇంకొక చోట మాస్టర్ పేలాల పిండి తిని చేశారు అని రాసుకుంటారు ఈకే గారు. అలాగే ఆ మాస్టర్ ఆర్కే కూడా పొట్టి నీళ్లు తాగి చేసిన ఉన్నారు, అసలు నీళ్లు కాకుండా చేసిన ఉన్నారు. ఇవన్నీ ఎందుకంటే ఆహారం ద్వారా మనస్సు ఏర్పడుతుంది, ఆహారం ద్వారా ఈ శరీరంలో ఉన్న రక్తం ఏర్పడుతుంది. మనం ఇప్పుడు ప్రస్తుతం సోల్ అండ్ ఇట్స్ మెకానిజం మాట్లాడుకుంటున్నాం. ఈ రక్తం ఏం చేస్తుంది, శరీరం మొత్తానికి కావలసిన ఆక్సిజన్ సప్లై చేస్తుంటుంది. ఆక్సిజన్కే ఇంకో పేరేంటి, ప్రాణం సప్లై చేస్తుంది. కాబట్టి ఆక్సిజన్ బాగా అన్నిటికీ సప్లై అవుతుంది, ఏ రకం రోగం లేకుండా ఉంటాం. సో తీసుకునే ఆహారం రక్తం అవుతుంది, రక్తంలోంచి బాడీ అందరికి శక్తి ప్రసరిస్తూ ఉంటుంది, ఆరోగ్యంగా ఉత్సాహంగా మనం ఉండగలం. ఇవన్నీ తెలుస్తున్నాయి కదా. ఇదంతా ఇంత చెప్పుకోవాలా, ఇదంతా మనకు మామూలుగా తెలిసిందే కదా అంటే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది తెలిస్తేనే తప్ప అసలు మనం నెక్స్ట్ తెలుసుకోలేము. ఎందుకు తెలియాలంటే దీంట్లో ఉన్న ఏడు గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో, ఏడు గ్లాండ్స్కి పరిపూరకంగా ఏడు చక్రాలు ఏవైతే ఉన్నాయో, ఆ ఏడు చక్రాల్లో ఉన్న అధోలోకాలకు సంబంధించిన నాభి దగ్గర ఉన్న మణిపూరకం, తర్వాత స్వాధిష్టానం, దాని తర్వాత ఉన్న మూలాధారం, వీటిలో ఉన్న ఇరుక్కుపోయిన మన ప్రజ్ఞ ఏదైతే ఉందో అది బయటికి రావాలి. అక్కడ ఉన్న శక్తి ఏదైతే ఉందో అది ట్రాన్స్ఫర్ అవ్వాలి. ట్రాన్స్ఫర్ అవ్వటం అంటే ఎలాగా, మూలాధారంలో ఉన్న శక్తి ఏదైతే ఉందో అక్కడ ఎక్కడ ఉంటుంది, ఆ శక్తి పేరేంటి, కుండలిని శక్తి అంటాం. కుండలిని అంటే ఏం లేదు, కాయిల్డ్ ఒక స్ప్రింగ్ ఉందనుకోండి, స్ప్రింగ్ ఉంటే ఆ స్ప్రింగ్ని మనం గట్టిగా లాగేస్తే మొత్తం స్ప్రింగ్ పోయేటట్టు ఒక చిన్న ఇనప ఊచం లాంటిది వస్తుంది. అదే కనుక మళ్ళీ దాన్ని గుండ్రంగా ఇలా చుట్టేసాం అనుకోండి గట్టిగా, మళ్ళీ స్ప్రింగ్ లాగా అవుతుంది. ఆ స్ప్రింగ్ లా అయినప్పుడు దానికి ఒక శక్తి వస్తుంది, ఇలా నొక్కామనుకోండి మళ్ళీ పైకి కొడుతుంది. అలాగా కాయిల్డ్ ఎనర్జీ, దాచిపెట్టబడిన శక్తి, అది మూలాధారంలో దాచిపెట్టబడి ఉంది, అది పదార్థంలో ఉన్న శక్తి, అటామిక్ ఎనర్జీ లాంటిది అనమాట. ఒక రకంగా యాటమ్ బాంబ్ వేస్తే ఎంత ఎనర్జీ వచ్చి బ్లాస్ట్ అయిపోయాయో అదే పీస్ఫుల్ పర్పసెస్ కూడా వాడుతున్నారు ఇప్పుడు కదా. అలాగ మనం మూలాధారంలో ఉన్న అటామిక్ ఎనర్జీ ఏదైతే ఉందో, భౌతిక శరీరం లేకపోతే పదార్థంలో దాక్కున్న ఎనర్జీ ఏదైతే ఉందో అది కుండలిని శక్తి. అది ఎక్కడికి వెళ్ళాలి, సహస్రారంలోకి వెళ్ళాలి. సహస్రారంలో ఏముంటుంది, సహస్రారంలో విశ్వం అంతా ఉన్న చేతనత్వం ఉంటుంది. కాబట్టి మన వ్యక్తిగతమైన ఈ భౌతిక శరీరంలో బంధించబడిన శక్తి విశ్వశక్తితో ఏకమవ్వాలి అది ఒకటి. రెండు, స్వాధిష్టానంలో ఉన్నది విశుద్ధులకు వెళ్ళాలి. స్వ స్వాధిష్టానం అక్కడ ఉన్న గ్రంథి అక్కడ చేసే పని ఏంటంటే ప్రొక్రియేషన్, పిల్లల్ని మానవులు మానవుల్ని సృష్టించడం, జంతువులు జంతువుల్ని సృష్టించడం, పునరుత్పత్తి అని చెప్తాం చూసారా, అది ప్రొక్రియేషన్. ఆ క్రియేషన్ భౌతికమైన క్రియేషన్ కాకుండా అదంతా కూడా విశుద్ధులకి ట్రాన్స్ఫర్ అవ్వాలి. అప్పుడు వాడి మాటే వాడు క్రియేట్, వాడి మాటే క్రియేట్ చేస్తుంది, మాట ద్వారా క్రియేట్ చేయటం అన్నమాట, వాక్కే మంత్రం. అది ఆ స్థితికి రావాలి. మూడో స్థితి ఏంటి, నాభిచక్రంలో ఉన్న మణిపూరకంలో ఉన్న శక్తులు మొత్తం కూడా అనాహతంలో వెళ్ళిపోవాలి. అంటే వ్యక్తిగతమైన స్వార్థం అంతా కూడా పరహితం, లేకపోతే ఆ వ్యక్తి స్వార్థం కాకుండా సామూహిక స్వార్థం అని మా గురువుగారు అంటారు. సామూహిక స్వార్థంగా అంటే గ్రూప్ యాక్టివిటీగా మారిపోవాలి. వ్యక్తిగత జీవితం, వ్యక్తిగత గోల్స్ ఏ ఉండవు. ఆ రకంగా ఈ మూడు చక్రాల్లోనూ ఉన్న శక్తి ఏదైతే ఉందో అది ఆ పై మూడు చక్రాల్లోకి ట్రాన్స్ఫర్ అవ్వాలి. అది సిలబస్. యాక్చువల్గా ఆ సిలబస్ని అలా సాధించడానికి ఏం చేస్తే వస్తుంది అనేది మాస్టర్ ఏమన్నారంటే, మీకు ఒక గురువు అంటూ ఉండి వాడు చెప్తే వాడు సంరక్షణలో చేస్తే ఓకే, అదర్వైజ్ మీ అంతటా మీరు ట్రై చేస్తే మీకు అది కనుక దాని ఇష్టం వచ్చినట్టు కనుక రైజ్ అయ్యి కనుక శక్తి ట్రాన్స్ఫర్ అవ్వడం మొదలెడితే మీకు అకాలంగా అనవసరంగా కొన్ని ఇబ్బందులు పడతారు. దాంట్లో మొదటిది పిచ్చి ఎక్కిపోవడం, రెండు మతిభ్రమణం, మూడు చచ్చిపోవడం. ఈ మూడింటిలో ఏదో ఒకటి అవ్వచ్చు. అందుకని ఎవరు కూడా ట్రై చేయకండి సొంతంగా. గురువు హిమాలయలో ఉన్న హిమాలయాల్లో ఉన్న గురువులు చెప్పచ్చు, కానీ వాళ్ళు మీకు చెప్పలేరు కదా ఇది చెయ్యి నువ్వు అని చెప్తే అది వారి బాధ్యత. అది చెప్పకుండా మనందరం మనం పుస్తకాలు చూసి చేసేస్తే దాంట్లో వచ్చిన దోషం వల్ల లేకపోతే పొరపాటు చేయటం వల్ల వచ్చిన ఇబ్బందిని వాళ్ళు కరెక్ట్ చెయ్యరు, ఎందుకంటే వాళ్ళు ఆ బాధ్యత తీసుకోలేదు కాబట్టి. ఇది మరి చెప్పుకుంటే ఆ మాత్రం దానికి ఈ పుస్తకం అంతా చదువుకోవడం ఎందుకు, గంటసేపు టైం వేస్ట్ అనుకోవద్దు. ఉన్నది ఇది సిలబస్. కాబట్టి మనం ఎప్పుడైతే సిన్సియర్గా మనం గురువు చెప్పిన పని చేస్తూ ఉంటామో అప్పుడు గురువే మెల్లిగా మనలో ఉన్న పాత్రత పెరుగుతున్నది అని గుర్తించి ప్రతి క్షణం మనల్ని ఎప్పుడు ఎక్కడున్నా సరే చూస్తూ ఉంటారు అలాగా. ఎందుకంటే సర్వజ్ఞుడు కదా ఆయన, ఆత్మస్వరూపంగా ప్రతి ఒక్కడి హృదయంలో ఉన్నారు. మళ్ళీ కొత్తగా వచ్చి చూడక్కర్లేదు, ఎప్పుడు మనతోనే ఉంటే, మనలోనే ఉంటే, మనలోనే ఉన్నాయని మనల్ని చూడటానికి మళ్ళీ రావాలా, అక్కలే కదా. అలా చూస్తూ మనని సరైన సమయంలో మనకి ఇది ఎలిజిబుల్ వచ్చాడు, వీడు ఎలిజిబుల్ నౌ, ఓకే ఇప్పుడు వీడికి ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ చేస్తే కరెక్ట్ అనుకున్నప్పుడు ఆయనే చేస్తారు. మనం దాని గురించి చూడకూడదు. మనం ఏం చేయాలంటే మనకి ఇచ్చిన పని చేస్తూ ఉండాలి. మనకి ఇచ్చిన పని చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా అవన్నీ జరుగుతాయి. అందుకని ఈ సోల్ అండ్ ఇట్స్ మెకానిజంలో మనలో ఉన్న గ్లాండ్స్, వాటి యొక్క ఇంపార్టెన్స్, అవి సెక్రీషన్స్, ఏమేమి సెక్రీషన్స్ అసలు దాంట్లోంచి వస్తాయి, వాటిలో తేడాలు వస్తే ఏమవుతాయి, ఇలాంటివన్నీ మనం హరోగా తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొందరు సిగరెట్ తాగుతారు. సిగరెట్ తాగితే దేన్ని ఎఫెక్ట్ చేస్తుంది, సిగరెట్ తాగంగానే ముందర గొంతులో వచ్చి లంగ్స్లోకి పోతుంది. కాబట్టి రెండు గ్రంథుల్ని ఎఫెక్ట్ చేస్తుంది, ఒకటి థైరాయిడ్ గ్లాండ్ని, ఇంకోటి థైమస్ గ్లాండ్ని, రెండింటిని ఇమీడియట్గా చేస్తుంది. దగ్గు రావటం, గొంతు పోవటం, ఊపిరి ఆడకపోవడం, తలనొప్పి వచ్చేయడం, ఇలాగ రకరకాల ఇబ్బందులు ఉంటాయి. అలాగే మిగతా తాగటం, తాగితే చిన్న మెదడు పనిచేయదు, వాడు ఎక్కడ ఏం చేస్తాడు వాడికి తెలియదు. అంటే ఒక రకమైన మన శరీరం మీద మన కంట్రోల్ లేకుండా, చేతనత్వం మన అధీనం లేకుండా పోతుంది. అలాంటి పరిస్థితి దానివల్ల వస్తుంది. ఇంకా కొన్ని అలాంటివి ఉన్నాయి, కొన్ని కొన్ని వస్తువులు వాసన చూసినా కింద పడిపోతాం అంతే మాట్లాడకుండా. అలాంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో, ఈ చేతనత్వాన్ని ప్రభావితం చేసే పదార్థాలు మంచిగా ప్రభావితం చేస్తే పర్వాలేదు. ఒక గులాబీ వాసన చూసారనుకోండి, మన చేతనత్వం వికసిస్తుంది. అలా కాకుండా క్లోరోఫామ్ వాసన చూసామనుకోండి, అంతే సంగతి. కాసేపు మన గురించి మనకు తెలియకుండా అది ఎప్పుడు మనల్ని వదులుతుందో అప్పటి వరకు పులి వస్తే ఏం చేస్తుందంటే పులే చేయాలి, మనం ఏం చేయలేము. అలాగే క్లోరోఫామ్ మనం వదిలేంత వరకు మనం ఏం చేయలేము. అలాగే తాగి పడుకుంటే ఆ తాగిన ఎఫెక్ట్ పోయేంత వరకు మనం చేసేది ఏం లేదు, అది పోతే అప్పుడు లేస్తాం బయట. ఇలాగ మనకు తెలియకుండానే మనకు మనం అపకారం చేసుకోవటానికి మనం చాలా ఇష్టపడతాం. అలాంటివి తీసుకుని అపకారం చేసుకుంటున్నామని జ్ఞానం కూడా ఉండదు. అదే ఒక జంతువుకి ఇచ్చామనుకోండి, ఖచ్చితంగా ముట్టుకోదు. దానికి అది అపకారం తెలిస్తే చెయ్యదు. కానీ మనం సోషల్ అండి, సోషల్ కష్టం. అందరితో పాటు పుచ్చుకోబోతే ఎలాగా, పుచ్చుకోబోతే ఎలాగైతే మానేసి అంతే. ఆ సోషల్ కష్టం వద్దంటే మనం అలాంటి చోటకి వెళ్ళదు. మీరు అలాంటి ఫ్రెండ్షిప్ వద్దు. మరి ఉద్యోగంలో తప్పకండి, అలాంటి ఉద్యోగం వద్దు. ఆ మాత్రం అనగలిగే ధైర్యం ఉందా? ఆ ధైర్యం ఉండాలి. మా పొజిషన్కి అలా పుచ్చుకోవద్దు, కుదరదండి. ఎదవ పొజిషన్ ఎవరికి కాదు, నీ ముఖ్యమో నీ పొజిషన్ ముఖ్యమో. యూఆర్ ది ఇంపార్టెంట్ పర్సన్, నాట్ ది థింగ్స్ యూ హ్యావ్. మనం అందరం ఏం చేస్తామంటే మనకున్న వాటిని గొప్పగా అనుకుంటాం. మనకున్న వాటిని గొప్ప కాదు, నువ్వు ఉండకపోతే ఉండవనే జ్ఞానం ఉండాలి. మనం ఉంటేనే మనకున్న వాటికి విలువ ఉంటుందో లేదు. మనం ఉన్నా దాని విలువ దానిదే, మనం లేకపోయినా దాని విలువ దానిదే. మన పిచ్చి ఏంటంటే దానికోసం మనం ఏదో మనల్ని ఇబ్బంది పెట్టుకోవడం, మనకి తెలియకుండానే మనకు అపకారం చేసుకోవడానికి ఇష్టపడతాం తప్ప దాంట్లో బయటికి రావు. అలాంటి పరిస్థితులు ఉండటం వల్లే మాస్టర్ ఏమన్నారు, ప్రస్తుతం ఉన్న మానవ జాతి జంతు చేతనత్వంలో ఉన్నది. ఆ జంతు చేతనత్వం నుంచి బయటపడాలంటే ఈ సోల్ అండ్ డిస్ మెకానిజంలో ఫస్ట్గా గ్లాండ్స్ అన్ని తెలుసుకుంటాం. మనం గ్లాండ్స్లో వచ్చే సెక్రీషన్స్ తెలుసుకుంటాం. అలాగే ఫారినర్స్ ఇంతవరకు చెప్పినవి తెలుసుకుని నెక్స్ట్ క్లాసులో మన యోగ శాస్త్రం ప్రకారం ఏం చెప్పారో తెలుసుకుందాం. అలాగే ఒక 4-5 క్లాసుల్లో సోల్ అండ్ డిస్ మెకానిజం తెలుసుకుని బాగా అర్థం చేసుకుంటే అప్పుడు మనకు చేతనత్వ వికాసం జరగటానికి, చేతనత్వం వికసింప చేసుకోవడం ఎందుకు అనే విషయాలన్నీ అర్థమవుతాయి. ఆ రకంగా ఇది చూడటానికి చాలా మరి డ్రై సబ్జెక్ట్ అనిపిస్తుందేమో, నాకు మీకు అనిపిస్తుందేమో అని నాకు చిన్న డౌట్. అలా అనుకోవద్దు, అలా అనుకోవద్దు. అలా అనుకోవటం వల్ల మన ఆ గ్లాండ్స్ మనకు సూర్య నమస్కారాలు, ఫర్ ఎగ్జాంపుల్ సూర్య నమస్కారాల కంటే నాకు బాగా అనుభవంలోకి వచ్చింది వాడు చెప్తాను. మనం అదేంటంటే పశ్చిమోత్తాసనం ఒకటి, హలాసనం ఒకటి, ఇలాంటివి వేసినప్పుడు ముఖ్యంగా హలాసనం వేసామనుకోండి ఈ మెడ దగ్గర బాగా ప్రెషర్ వస్తుంది. మెడ తలకాయ ఇలా నేల మీద ఉంటుంది కదా, ఇలా వెన్నుపూసి వెనక్కి వచ్చి కాళ్ళు ఇలా తలమించి వెనక్కి వెళ్తే అక్కడ ఆగుతాయి పూర్తిగా హలాసనం. ఆ హలాసనంలో థైరాయిడ్ మీద బ్రహ్మాండంగా మనకు ప్రెషర్ ఉంటుంది. ఈ ఒక రకమైన మానసిక స్థితి ఉంచుకొని ఆసనం వేయాలి. ఆసనం అంటేనే మనస్సును ఒక చోట ఉంచటం. ముందర అది గుర్తుపెట్టుకోవాలి. స్థిరం సుఖమితి ఆసనం. ఎక్కడ స్థిరంగా ఉంటుందో, ఎక్కడ సుఖంగా ఉంటుందో దాన్ని ఆసనము అంటాం. అంటే పద్మాసనం వేసుకోమన్నారు అనుకోండి, కాలు ఇటు పెట్టాం, రెండో కాలు ఇటు పెట్టాం, కాసేపటి వరకు బాగుంటుంది. ఇంకో క్షణం నుంచి ఏమవుతుందంటే మెల్లిగా కాళ్ళు తిమ్మిర్లు ఎక్కడం, బరువు ఎక్కువడం, చురుకు చురుకు అవ్వడం, ఎలా తీయాలో కూడా అర్థం కాదు మనకు. ఈ రెండు చేతులు పట్టుకొని కాలు పట్టుకుని గట్టిగా లాగినా కూడా రాదు, లాక్ అయిపోతుంది. అలాంటిది సుఖం కాదు కదా. మేబీ స్థిరంగా ఉండొచ్చు, కానీ రెండో కండిషన్ సుఖం. స్థిరం సుఖం ఇది ఆసనం. కాబట్టి సుఖంగా ఉన్న దాంట్లోనే కూర్చుని చేయాలి తప్ప పద్మాసనం వేయమన్నారని చెప్పి పద్మాసనం వేసి మళ్ళీ ఇంకో ఇద్దరు వచ్చి ఒకళ్ళు గట్టిగా మనల్ని పట్టుకొని రెండో వాడు కాళ్ళు బయటికి లాగి అలాంటి పని చేయకూడదు. ప్రాక్టీస్ మెల్లిమెల్లిగా చేసుకోవచ్చు. ఇలాగే పశ్చిమోత్తాసనం ఉందనమాట. పశ్చిమోత్తాసనంలో బొడ్డు దగ్గర బాగా, అంటే నాభి బాగా మనం ప్రెషర్ వస్తుంది. మో చేతులు నేల మీద వరకు వచ్చి మోకాళ్ళలోకి తలకాయ వెళ్తుంది. వేళ్లతోటి సారీ చేతి వేళ్లతోటి బొటన వేళ్ళు రెండు, కాలి బొటన వేళ్ళు రెండు పట్టుకుంటాం. ఎంత కిందకి వెళ్ళొచ్చు అంటే తలకాయ ఆల్మోస్ట్ మోకాళ్ళకి ఆనుతుంది. నాభి గట్టిగా ప్రెషర్ వస్తుంది నాభి మీద, స్వాధిష్టానం మీద, అలాగే మూలాధారం మీద కూడా వస్తుంది. సో అవన్నీ కూడా ప్రెషర్ ఫీల్ అవుతాయి. అవన్నీ కూడా సూర్య నమస్కారాల్లో మనకు కలిసిపోతాయి. కాబట్టి సూర్య నమస్కారాలు మాస్టర్ ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు, మనం వాటిల్లో ఆయన స్వయంగా చేసి చెప్పినవి కూడా మనం క్లాసుల్లో కవర్ చేసుకున్నాం. సహస్రారం దగ్గర మన దృష్టి ఎప్పుడు ఉండాలి, ఆజ్ఞ దగ్గర ఎప్పుడు ఉండాలి, అలాగే విశుద్ధి దగ్గర ఎప్పుడు ఉండాలి. ఇవి ఈ సోల్ అండ్ ఎక్స్ మెకానిజం తెలుసుకుని బాగా మనం ఆకలింపు చేసుకుంటే, అందుకని మాస్టర్ జ్వాలాగుల్ గారు ఏమి ఇచ్చారు, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యాన్ అనే ఒక చార్ట్ ఇచ్చారు. ఆ చార్ట్ బాగా మనం ఎప్పుడు చూసుకుంటూ ఉండాలి. మన భగవంతుడి ఫోటో చూసినట్టుగా ఇది మన ఫోటో, అది మన అందరి ఫోటో, ఎవరికి వాళ్ళకి ఫోటో. మన లోపల ఏముంటుంది, ఎక్కడెక్కడ ఏముంటాయి, అవన్నీ మనం ఎక్కడుంటాం, ఇవన్నీ తెలుసుకోవటానికి. ఇవి తెలియటం వల్ల మనకు ఎంతో లాభం ఉంటుంది. గురువు గారు ఏదైతే కోరుకున్నారో ఆధ్యాత్మిక విద్య అంతా కూడా విజ్ఞాన శాస్త్రం మీద ఆధారపడి ఉండాలి అని కోరుకున్న దాంట్లో మనం ఇంకా కొంతమంది మహాత్ముల ద్వారా వచ్చిన జ్ఞానాన్ని కూడా మనం ఈ క్లాసుల్లో సమ్మిళితం చేసుకుంటూ ఆచార్య అనుగ్రహంతో అసలు బాగా ముందర ఇది బాగా అర్థం చేసుకుందాం, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎప్పుడైతే సరే మన ప్రయత్నం ఉంటే, ఇప్పుడు హోంవర్క్ ఇచ్చారనుకోండి మాస్టర్, అంతకంత చేస్తే కరెక్షను లేకపోతే తర్వాత చెప్తారు. అసలు ఏమీ చేయకుండా వెళ్ళామనుకోండి, వీడికి అసలు ఇంట్రెస్ట్ లేదనమాట అని రెండు మూడు సార్లు చెప్పి ఆ తర్వాత చెప్పడం మానేస్తారు. కానీ ఈ విద్యలో ఏంటంటే రెండు మూడు సార్లు చెప్పడం ఉండదు, ఒకసారే చెప్తారు. గోల్డెన్ వర్డ్స్ విల్ నాట్ బి రిపీటెడ్ అనే విషయం ఈ స్పిరిచువల్ ఫీల్డ్లో 100% కాదు, 1000% కరెక్ట్. అది చెప్పింది చేస్తేనే రెండోసారి చెప్తారు తప్ప, చెప్పింది చేయకుండా మాస్టర్ నెక్స్ట్ క్లాస్ ఏంటి అంటే క్లాసులు ఏం లేవు, క్యాన్సిల్ అంటారు సింపుల్గా. అందుకని మనం అలాంటి పరిస్థితుల్లోకి వెళ్లకుండా చక్కగా సోల్ అండ్ డిస్ మెకానిజం తెచ్చుకుందాం, దీంట్లో బాగా ఒక గ్రిప్ తీసుకొచ్చుకుందాం. ప్రతి వాళ్ళం గ్రిప్ సంపాదించిన తర్వాత సైమల్టేనియస్గా కాస్మిక్ ఫైర్ చెప్పుకుందాం. అంతే ప్రస్తుతానికి అది ఆపేయట్లేదు. సో లెటర్స్ కాన్సన్ట్రేట్, అందరి దగ్గర పుస్తకాలు ఉంటే సరే, లేకపోతే ఐ రిక్వెస్ట్ తేజ అని అడుగుతాను, మీ అందరికీ కూడా సాఫ్ట్ కాపీ ఉంటే కనుక పెడుతుంది, తప్పకుండా ప్రతి వాళ్ళు చదువుకోండి అండ్ బీ బెనిఫిటెడ్ బై దట్. ఇదంతా ఎందుకంటే అందరూ సుఖంగా ఉండాలి, అందరూ ఆనందమయ కోశంలోకి ఉద్ధరించబడాలి. ఆనందమయ కోశంలోకి ఉద్ధరించబడాలంటే ఏం చేయాలంటే, ఏం చేయాలి, ఒక మహాత్ముడు చెప్పారు ఏమని, శ్రీ సూక్తాన్ని చదవండి, తెల్లటి వెలుగు మీ మీద పడుతోంది అనుకుంటూ శ్రీ సూక్తం చదవండి. అలా చేస్తే ఆనందమయ కోశంలోకి మనం అందరం ఉద్ధరించబడతాం. అందరూ చెప్పేది అదే, ఆనందమయ కోశంలో ఉంటే ఏమవుతుందంటే మిగతా కోశాలన్నీ బాగా పనిచేస్తాయి. ఆనందమయ కోశం అంటే పీనియల్ గ్లాండ్ అంటే సహస్రారం. సహస్రారంలో ఉంటే మిగతా చక్రాలన్నీ కరెక్ట్గా పనిచేస్తాయి. సహస్రారంలో ఉంటే మిగతా ప్రాణాలన్నీ కరెక్ట్గా పనిచేస్తాయి. అంటే మనలో ఎన్ని ప్రాణాలు ఉన్నాయండి? 5 ప్రాణాలు ఉన్నాయి, 5 ఉప ప్రాణాలు ఉన్నాయి. వాటినే ఓజస్సు తేజస్సు అంటారు. ఓజోసి సహోసి బలమసి భ్రాజోసి ఓజోసి తేజోసి. తేజ అంటే ఎవరు? తేజ అంటే ఓజ తేజ ఇద్దరు అనమాట కవలలో, ఒకళ్ళు ఓజస్సు ఇంకోటి తేజస్సు. మనలో ఉన్న ప్రాణాలకి 5 ప్రాణాలను కలిపి ఓజస్సు అంటారు, ఇంకో 5 ప్రాణాలను కలిపి తేజస్సు అంటారు. మహాత్ముల చుట్టూ వెనకాల ఉంటుంది తేజస్సు, అదే మనం కూడా సాధన చేస్తే మనకు వస్తుంది. ఇవన్నీ తెచ్చుకోవడం ఎందుకంటే అందరూ సుఖంగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయం అయ్యేణ మార్గేణ మహిం మహిషా బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. కాలే వర్షతు వర్జన్య పృథ్వీ సస్యజాలన దేశోయం క్షోభరహితో, బ్రాహ్మణ సంతు నిర్భయా, సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖమాప్నుయాత్. పుత్రాః పుత్రిణః సంతు, పుత్రిణః సంతు పౌత్రిణః, నిర్ధనాః స్వధనాః సంతు, జీవంతు శరణాం శిరం. ఓం అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, పృథ్యోర్మా అమృతంగమయ, స్వార్థం మా పరమార్థంగమయ, అవ్యవస్థ మా సువ్యవస్థంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.